ఒకప్పుడు నారద మహర్షి తీర్థయాత్రలన్నీ చేస్తూ చేస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన అదృష్టం బాగుండి ఆ పూట శ్రీ మహావిష్ణువు బయలు కొలువు ఇచ్చాడు. బయలు కొలువు అంటే ఇవాళ ప్రజల వద్దకి పాలన వంటిది. పూర్వం మహారాజులు తమ సింహాసనం దగ్గరకే ప్రజలు రావలసిన అవసరం లేకుండా అప్పుడప్పుడు తామే ఊరవతలకు వచ్చేవారు. అక్కడ ఏదైనా ఒక చెట్టు కింద కూర్చుని, ఒరే నాయనలరా, నేను మీ దగ్గరకు వచ్చాను, మీకేమైనా కష్టాలున్నా లేక ఏమైనా కోరికలున్నా చెప్పుకోండి అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా మహారాజు గారి దగ్గరకు వచ్చి తమ కష్ట సుఖాలు చెప్పుకునేవారు. సాధారణంగా సుఖాలు చెప్పుకోరులేండి, వ్యవహారంలో కష్ట సుఖాలు అంటాం కానీ సుఖం ఉంటే ఎవడన్నా చెబుతాడా? గురువుగారి దగ్గరికి ఎవడన్నా వచ్చాడంటే సుఖం గురించి రాడు వాడు. నాకు డబ్బు ఉందండోయ్, నాకు అవ్వున్నాయండోయ్ అనుకున్న వాళ్ళు పొరపాటున గురువు దగ్గరికి రాదు. బాగా బరువు ఉన్నప్పుడు గురువు గుర్తుకు రాడు, దుఃఖం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడు గుర్తుకు వస్తాడు. కనుక సహజంగా మహారాజుల దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కష్టాలే చెప్పుకుంటారు. దీనికి బయలు కొలువు అని అచ్చ తెలుగులో పేరు. శ్రీమన్నారాయణుడు కూడా అప్పుడప్పుడు తన దగ్గరకు వచ్చే దేవతలకి వైకుంఠం దాటి బయటకు వచ్చి సప్తప్రాకారాలు దాటి బయటకు వచ్చి దర్శనమిస్తూ ఉంటాడు. దానికి బాహ్య సభాస్థలి అని పేరు. అంతఃసభాస్థలి, బాహ్య సభాస్థలి అని రెండు ఉంటాయి. ఇప్పుడు మీరంతా లోపల కూర్చున్నారు, దీనికి అంతఃసభాస్థలి అని పేరు, క్లోజ్డ్ ఆడిటోరియం అనమాట. ఇలా కాకుండా ఒక్కొక్కప్పుడు బయట పెడుతూ ఉంటారు ఉపన్యాసాలు, అది బాహ్య సభాస్థలి. శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి బయట ఒక బాహ్య సభాస్థలి ఉంది, దానికి మందార మంటపము అని పేరు. ఆ మంటపంలో ఒక అపూర్వ సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద అన్ని పారిజాత పుష్పాలు, నల్ల కలువ పువ్వులు, ఎర్ర కలువ పువ్వులు, ఎర్ర తామర పువ్వులు ఇవన్నీ పరిచి ఉంటాయి. ఈ తామర పువ్వుల మీద, పారిజాత పుష్పాల మీద స్వామివారు కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ కాస్త సందేశం ఇచ్చి వాళ్ళకి ఏమైనా కష్టాలుంటే తెలుసుకుని తీరుస్తాడు. అలా ఉన్నప్పుడే ఆయన సహజంగా రాక్షసులకి సంబంధించిన వార్తలు దేవతల ద్వారా విని రాక్షసంహారం చేసి దేవతల్ని రక్షిస్తాడు. ఇప్పుడు నారదుడు వెళ్ళే సమయానికి ఈ బయట ఉన్న మండపంలో సభాస్థలంలో స్వామివారు కూర్చుని ఉన్నారు. వెంటనే నారదుడు వినయంగా నమస్కరించి, ఈ మధ్యకాలంలో భూమండలం అంతా తీర్థయాత్రల వంకతో తెగ తిరిగాను, రామేశ్వరం నుంచి ఈ చివర ఉన్న హిమాలయ పర్వతాల దాకా వెళ్ళాను. సంస్కృతంలో ఆ అని ఒక అక్షరం ఉంది, అది తెలుగులోనూ ఉంటుంది కానీ తెలుగుకి సంస్కృతానికి ఒక తేడా ఉంది. ఈ ఆ అనే అక్షరాన్ని మనం ఫ్రమ్ టు అనడానికి సంస్కృతంలో వాడతాం. ఆ సేతు హిమాచలము అంటే ఫ్రమ్ సేతు టు హిమాచల్, సేతువు నుండి హిమాచలం వరకు అనడానికి ఒక్క ఆ చేరిస్తే చాలు. ఆ చంద్ర తారకము అంటే చంద్రుడు మొదలుకుని నక్షత్రముల వరకు అని అర్థం అన్నమాట. దీంతోపాటు ఆ చంద్ర తారార్కము అంటే చంద్రుడు మొదలుకొని నక్షత్రములు మొదలుకొని సూర్యుడి వరకు అని అర్థం. ఇలా ఎప్పుడైనా ఒక ఆ చేర్చామంటే ఇక్కడ నుండి అక్కడ వరకు అని అర్థం వస్తుంది. అందుకే సహజంగా తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఆ సేతు హిమాచలము తీర్థయాత్రలు చేశాము అంటే రామేశ్వరం, ఇది చిట్ట చివరి ప్రాంతం సముద్రంలో, దక్షిణంలో రామేశ్వరం దగ్గర హిందూ మహాసముద్రంలో మొదలుపెట్టి చిట్ట చివరి హిమాలయాల వరకు మొత్తం భారతదేశం అంతా తీర్థయాత్రల వంకతో తిరిగాం అని చెప్పడానికి ఆ సేతు హిమాచల యాత్ర చేశాము అనేవారు. అంటారు కానీ ఎక్కడ తిరుగుతారు, ఊరికే అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతారు కానీ మాయదారి గుంటూరు నుంచి వెళ్ళినవాడు గుంటూరులోను అన్ని చూశాడా? తిరుపతి ఇన్నిసార్లు వెళ్ళారు, ఏమో లేముందో చెప్పనట్టు చూద్దాం. అక్కడ ఉన్నవాడికి తెలియదు, ఏళ్ల తరబడి పనిచేసేవాడికి తెలియదు. రోజు పొద్దున్నే వెళ్ళడం, దండం పెట్టుకోవడం, బభ్రాజమానం, భజగోవిందం అని దద్దోజనం కడుపులో వేసుకోవడం రావడమే తప్ప నేను వెంకటాచల మహాత్మ్యం చెప్పేదాకా అక్కడ ఏమున్నాయో చాలామందికి ఎప్పటికీ తెలియదు. ఓ నిత్యం కాశీలో ఉన్నవాడికి కూడా కాశీలో ఏముందో తెలియదు. ఎంతెందుకు, రోజు గంగలో ఉండే చేపలకి గంగ యొక్క మహిమ తెలుస్తుందా? కాబట్టి పూర్తిగా తిరగలేం కానీ అలా ప్రయాణం చేస్తూ దారి పొడుగుతూ ఉన్న కొన్ని కొన్ని చూస్తారు. అలా చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మానవులకి కష్టాలు తప్ప సుఖాలు కనిపించలేదట నారదుడికి. ఏ మూల చూడండి, ఒకడు దగ్గుతున్నాడు, ఒకడేమో తుమ్ముతున్నాడు, ఇలాంటి వాళ్ళందరినీ చూశాడు. అందుకని అసలు ఈ నరకం అనేది ఎలా వస్తుంది, నరకం నుంచి భూమి మీద పుట్టిన తర్వాత వీళ్ళందరికీ ఈ కష్టాలు ఎలా వస్తున్నాయి, ఇందులోంచి బయటపడ్డం ఎలాగా అని నారదునికి అనిపించింది. ఈ సందేహం తీర్చుకోవాలంటే సామాన్యుడిని అడిగితే వాడు తీర్చలేడు. సాధికారత కలిగి ఉండాలి, ప్రమాణము తెలిసి ఉండాలి. సకల శాస్త్రాల మీద పట్టున్నవాడు తప్ప తక్కిన వాడిని ఎవడైనా మీరు ధర్మ సందేహం అడిగితే వాడు ఏం చెబుతాడు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళొచ్చా అని ఒక ఆయన అడిగారు. ఆయన ఏం చెప్పాడు ఎప్పటికీ నాకు తెలియదు, 3 సార్లు విన్నాను ఆ ధర్మ సందేహం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు చూశారు అని మొదలు పెడతాడు, ఓ 1/2 గంట సమాధానం చెప్పాడు. చివరికి ఆయన చెప్పిన దానికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు నాకే తెలియటం లేదంటే ఇంక మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది? కుండ బద్దలు కొట్టినట్టు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా చెప్పగలిగి ఉండాలి. చెప్పాలంటే వీడికి దాని మీద అవగాహన ఉండాలి. గరుడ పురాణంలో స్త్రీవాధ పురుష కశ్చిత్ ఇష్టస్య కురుతే క్రియాం, స్త్రీ లేక పురుషుడు ఎవరైనా శ్మశానమునకు వెళ్ళి దహన కర్మలు చెయ్యొచ్చు, పిండ ప్రధానాది కార్యక్రమములు చెయ్యొచ్చు అని ఉంది. నిన్న కూడా మీకు దేవీ భాగవతంలో ఉన్న శ్లోకం చెప్పాను, ఇందులో కూడా స్త్రీలు చెయ్యొచ్చు అని ఉంది. విష్ణువే స్వయంగా స్త్రీ రూపంలో ఉన్న నారదుని చేత క్రియాకర్మలు చేయించాడు. కాబట్టి కుండపత్రలు కొట్టినట్టుగా వెళ్ళండి అని చెప్పండి ఏంటి మొహమాటం? అది కాదండి, ఇలాగండి అలాగండి అని మెలిపెడితే చివరికి వాడికి ఏం అర్థం కాదు. అందువల్ల ఇప్పుడు ఈయనకు అనుమానం వచ్చింది, భూలోకంలో కష్టాలకు మూల కారణం ఏమిటి అంటే మహాపాపములు చేసి నరకం అనుభవించిన వాడు భూలోకంలో కష్టాలు అనుభవిస్తాడు. కొన్ని పాపాలు నోటితో ఉచ్చరించడానికి వీలు కాని మహాపాపములు చేసినటువంటి దుర్మార్గులు చచ్చాక నరకానికి పోతారు, అక్కడ నానాయాతనలు అనుభవిస్తారు, అనుభవించాక భూలోకంలో పుడతారు, పుట్టాక కుంటివాళ్ళుగా గుడ్డివాళ్ళుగా నడ్డివాళ్ళుగా రకరకాల జన్మలెత్తి చిట్ట చివరికి మళ్ళీ ఎప్పటికో ఈ పాపాల నుంచి విముక్తి పొందుతారు. అసలు ఈ నరకములు ఎలాంటివి, ఎన్నున్నాయి, ఇవి ఎందుకు పొందుతారు, ఏ పాపములు చేస్తే పొందుతారు, ఆ పాపాలకి శిక్ష అయ్యాక భూలోకంలో ఎలా ఆవిర్భవించి మళ్ళీ కష్టాలు పొందుతారు, ఇవన్నీ తెలుసుకోవాలనిపించే నారదుడు వైకుంఠానికి వెళ్ళి, ప్రభు నరకములెన్ని, ఆ నరక భేదాలేమిటి, ఏ కర్మలు చేస్తే ఏ నరకానికి పోతారు, కర్మ భేదాహ కతివిధాహ సనాతనమునే మమ శ్రోతవ్యాహ సర్వతైవేతే యాతనా ప్రాప్తి భూమయ. ప్రభు నరకములు ఇంచుమించుగా ఎన్నున్నాయి, ఈ నరకములకు వెళ్ళడానికి ఏ కర్మలు చెయ్యాలి, మళ్ళీ వాళ్ళు నరకం నుంచి భూమికి వచ్చాక ఎలాంటి వాళ్ళు ఏర్పడతారు, పుట్టి ఏం పనులు చేస్తారు, ఏ శిక్షలు అనుభవిస్తారు, ఇవన్నీ పూర్తిగా వివరించు, సంపూర్ణముగా వివరించు అనగానే శ్రీ మహావిష్ణువు నారదుడే కాకుండా ఆ సమయంలో అక్కడికి వచ్చిన దేవతలందరికీ కూడా ఇది వినిపించాడు. ఎప్పుడు భగవంతుడు ఒక్కడికే చెప్పట, అందరికీ చెబుతాడు, ఈ వంకతో అందరికీ వివరిస్తాడు. ఎవడన్నా ఒకడు వచ్చి పురాణం పెట్టిస్తే ఒక్కడే వింట కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో పురాణం పెట్టించారంటే ఆయన ఒక్కడే కాకుండా ధర్మాధికారి గారితో పాటు మీ అందరూ విని తరించాలని వాళ్ళ కోరిక. అలాగే నారదుడు ఒక సందేహం అడిగితే సమాధానం నారదునికి కాకుండా నారదునితో పాటు ఆ సమయంలో వైకుంఠమునకు వచ్చినటువంటి వారందరికీ సందేశం ఇచ్చాడు ఆయన. వీళ్ళందరూ వింటే లాభం ఏమిటంటే బయటికి వెళ్ళి బాగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియా ఆ రోజుల్లో దేవతలే, వాళ్ళకున్నంత వాట్సాప్ గ్రూప్ ఇంకెవరికి ఉండదు. మీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, ఎప్పుడు చూసినా రూమ్లో కూర్చొని ఏమేమిటో చూసుకుంటూ ఎవడెవడు గిల్లాడు ఎవడెవడు కొట్టాడు ఇవి తప్పే ఉండదు. లోకశ్రేయస్సు కోసం ఆయన ఏం చెప్పాడు, నరకములు అసంఖ్యాకం కానీ వాటిల్లో 21 నరకములు ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ 21 నరకాలకి మళ్ళీ భేదముల వల్ల చాలా ఉంటాయన్నమాట. అలాంటి నరకాలు 21 చెబుతున్నా విను. తామిశ్రం అని మొట్టమొదటి నరకం, 2వది అంధతామిశ్రం, 3వది రౌరవం, 4వది మహారౌరవం, 5వది కుంభీపాకం, 6వది కాలసూత్రం, తర్వాతది అసిపత్రారణ్యం, శోకరముఖం, అంధకోపం, కృమిభోజనం, సందంశస్తప్తమూర్తి, వజ్రకంటకం, శాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షం, సారమేయాదనం, అవీచి, క్షారకర్దమం, ఇలాంటి అసంఖ్యాకమైనటువంటి యమలోకములు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యమలోకంలో ఒక్కొక్క భాగాలు. ఇందులో మొట్టమొదటిది తామిశ్రము, కటిక చీకటితో కూడింది. ఈ చీకట్లో మనుషుల శరీరములను, అంటే ఈ మానవ శరీరం ఉండదు, అక్కడ యాతనా శరీరం అని ఒక శరీరం ఉంటుంది. మనం చచ్చిపోగానే మన ప్రాణాన్ని యమధర్మరాజు గారు బయటికి లాగి ఈ ప్రాణాన్ని ఒక ప్రత్యేక శరీరంలో ప్రవేశపెడతాడు. ఆ శరీరమునకు మనకి వల్ల లింగ భేదం ఉండదు, స్త్రీ పురుష భేదం ఉండదు. అదొక విచిత్ర శరీరం. 5 నుంచి 6 అడుగులు పొడుగుంటుంది. ఆ శరీరం నల్లగా ఉంటుంది, తుమ్మ మొద్దులో ఉంటుంది. దానికి బాధ ఉంటుంది, చావు ఉండదు. అందుకే దానికి యాతనా శరీరం అని పేరు. ఈ ప్రాణి ప్రాణం అందులో ప్రవేశపెడతాడు. ఎరా 32 రోజులు పద్మాగర్ గారు పురాణం చెబుతుంటే సాయంత్రం 6:20కి రావడానికి నీ సొమ్మేం పోయింది, ఇంట్లో కూర్చుని పకోడీని తింటావా, సీరియల్స్ చూస్తావట్రా అని దుర్మార్గుని తీసుకెళ్ళి అందులో ప్రవేశపెడతాడు. మీరు శ్రద్ధతో వచ్చారు కనుక మిమ్మల్ని మాత్రం యాతనా శరీరంలో ప్రవేశపెట్టకుండా దివ్య శరీరంలో ప్రవేశపెట్టి స్వర్గానికి తీసుకెడతాడు. మీరు ఎంత అదృష్టవంతులండి. 32 రోజులు కేవలం కాసేపు కూర్చొని ఫ్రీగా వినేసి స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. ఈ వైపు వాళ్ళందరికీ రంభాది అప్సరసల యొక్క సౌఖ్యం, ఈ వైపు వాళ్ళందరికీ ఇంద్రుడి వంటి మహానుభావుల యొక్క సౌకర్యాలు. ఎన్ని సౌకర్యాలు స్వర్గం అంటే అవి చెబితే అర్థం కావు. ఇంకా శ్రద్ధగా అన్నీ విడిచిపెట్టి నాకు అమ్మ తప్పేమొద్దనుకుంటే అటువంటి వాడు 32 రోజులు విన్న పుణ్యం వల్ల శాశ్వతంగా కైవల్యం కూడా పొందుతాడు. వారి వారి శ్రద్ధలను బట్టి ఈ చిన్ని చిన్ని లోకాలు స్వర్గాది లోకాలే కాకుండా ఇంకా ఉత్తమ లోకాలు, ఊర్ధ్వగతులు కూడా వస్తాయి. ఎంత శ్రద్ధ బాగుంటే అంత బాగా ఫలితం వస్తుంది. అదే ఇవేం వినకుండా ఇంట్లో కూర్చుని చెయ్యరాని పనులు చేస్తే ఈ ఆత్మను తీసుకెళ్ళి ఆ భయంకరమైన యాతనా శరీరంలో ప్రవేశపెడతాడు యమధర్మరాజు గారు. ఈ యాతనా శరీరాన్ని పట్టుకుపోయి తామిశ్రమును ఒక నరకంలో వేస్తారట. ఏ పాపం చేస్తే అందులో కడతాడో తర్వాత చెప్పాడు అనుకోండి, ముందు తామిశ్రం గురించే చెప్పాడు. తామిశ్రం అంటే చీకటితో కూడింది. ఈ చీకటి మామూలు చీకటి కాదు, కన్ను పొడుచుకున్నా కనరాదు. ఇవాళ పట్టపగలే కళ్ళదోడు లేకపోతే ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎవడో తెలియట్లేదు. ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, అండి ఎవరండి అక్కడ దగ్గరకు వచ్చి, మీరా గురువు గారు, తెలియట్లేదండి దగ్గరకు వస్తే గానండి అని. భూమి మీద ఉన్న మనకే ఎదురుగుండా ఉన్నవాడు ఎవడో తెలియట్లేదంటే కళ్ళదోడు పెట్టుకుంటే ఒక రకంగా, పెట్టుకోకపోతే ఒక రకంగా కనబడుతున్నారంటే ఇంకా ఆ తామిశ్రం అనే నరకంలో చీకట్లో ఏం కనపడతాడు, ఎవడికెవడేహి కనపడ్డం. అక్కడ కొన్ని పురుగులు ఉంటాయి. ఈ పురుగులకి ఇనప ముక్కులు లాంటి ముక్కులు ఉంటాయి. ఈ పురుగులు అటు తిరుగుతూ ఉంటాయి, అట ఒంటి మీద పాకుతూ మధ్య మధ్యలో టిక్ టిక్ అని పొడుస్తూ ఉంటాయి అన్నమాట, మనల్ని దోమలు పొడిచినట్టుగా. ఈ దోమల బాధ కంటే కూడా ఆ పురుగుల బాధ ఎక్కువ. ఆ పురుగులు పొడుస్తూ ఉంటే వీడు కుయ్యో ఒర్రో అయ్యో బాబోయ్ అని ఏడుస్తాడట. యమకింకరులు ఏడ్చినప్పుడల్లా మూతి మీద కొరడాతో ఒకటి కొట్టి, ఏ భూలోకంలో ఉన్నప్పుడు సక్రమంగా ఉండకుండా పిచ్చి పిచ్చి పనులు చేసావుగా, అనుభవించరా, బాగా అనుభవించు అని మళ్ళీ మళ్ళీ కొడతారు. అప్పుడు వాడు భూలోకంలో ఉండగా తెలియలేదండి, ఈ పాపం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలని అడుగుతాడు. అంటే పురాణ శ్రవణం వల్ల ఇటువంటి భయంకర నరకం నుంచి బయటపడి తీరతాం. 1-2 సార్లు అన్ని పురాణాల్లో వ్యాసుల వారు చెప్పారు. ఈ చీకట్లో కొరడా దెబ్బలు తింటూ పురుగుల చేత కుట్టించుకుంటూ ఉంటాడు, అది తామిశ్రం. ఇంక 2వది అంధతామిశ్రం. ఇంతకంటే భయంకరమైన చీకటి, అది మరీ కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. ఆ చీకట్లో భయంకరమైన విషసర్పాలు, తేళ్ళు, మొసళ్ళు మీదబడి పాకి కొరికి 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 వీడిని ఏడిపిస్తాయి. కొరికినప్పుడు వీడి అవయవాలు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుంటాయి. ఈ యమలోకంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఈ మొసళ్ళో పాములో కాటేసినప్పుడు శరీరంలో అవయవాలు తెగిపోతాయిట. మనకి భూలోకంలో అయితే చెయ్యో కాలో తెగితే మళ్ళీ అతుక్కోదు, కానీ అక్కడ బాధ అనుభవిస్తాడు వీడు. మళ్ళీ కాసేపటికి అవయవాలు యథాప్రకారంగా అవుతాయి, మళ్ళీ బాధ అనుభవిస్తాడు, కాళ్ళు చేతులు తెగుతాయి, మళ్ళీ అతుక్కుంటాయి. ఇదనమాట చచ్చేసావు అంటే. చావడం ఉండదు ఇక్కడ. అవయవాలు పోతాయి, చిన్నాభిన్నం అవుతాయి, మళ్ళీ అతుక్కుంటాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి. ఈ దెబ్బలు తింటాడు, మళ్ళీ యథాప్రకారంగా అవుతుంది శరీరం. ఇలా వాడి కర్మని బట్టి 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు అనుభవిస్తాడు. ఇది అంధతామేశ్వరం. 3వది రౌరవం. రురువులు అని ఒక ప్రత్యేకమైన పురుగులు ఉంటాయి. ఈ పురుగుల యొక్క వర్ణన చాలా భీకరంగా ఉంటుంది. వాటికి 84 కాళ్ళు ఉంటాయి, రకరకాల ముక్కులు ఉంటాయి, వాటికి పెద్ద పెద్ద కోరలు ఉంటాయి. ఈ రురువులు అని పేరు కలిగిన పురుగులు మీదపడి వాడిని కుడుతూ ఉంటే ఆ బాధను వాడు తట్టుకోలేడు. ఈ రురు పురుగుల చేత, రురువులనే కీటకముల చేత కుట్టబడతాడు గనక ఆ నరకమునకు రౌరవము. రురువుకు సంబంధించింది రౌరవం. ఇది కొంచెం పెద్దదైతే, పెద్ద పురుగులుంటే మహారౌరవం. ఆ తర్వాత అది కుంభీపాకం. ఒక 84 చదరపు మైళ్ళు కలిగిన ఒక పెద్ద కుండ తయారు చేసి యమలోకంలో ఒక చోట పెడతారట. కుండని సంస్కృతంలో కుంభము అంటారు. కుండలో వంట వండితే దానికి కుంభీపాకం అని, కుండలో వేసి వండుట అని అర్థం, అంతకంటే ఏం లేదు. ఇనపకొండలు తయారు చేసి ఆ ఇనపకొండలు కూడా మనకు మళ్ళీ గుండ్రంగా ఉండే కొండలు కావు, చతురస్రాకారంలో ఉంటాయి. చతురస్రాకారంలో ఉన్న పెద్ద మూకుడు లాంటివి అన్నమాట అవి. అటువంటి మూకుడు కింద కట్టెలు పెట్టి మంట పెట్టి ఈ మూకుడు నిండా నూనె పోస్తారు. మళ్ళీ ఆ నూనె కూడా మనకు మళ్ళీ ఈ మధ్యన మనకు కూడా అనడానికి లేదులేండి, మనకి కల్తీ నూనెలే, ఈ నూనె తిన్నాక అందరికీ రోగాలే. అందుకే ఈ దగ్గులు ఈ తుంగులు ఎందుకు వస్తుంది అనుకుంటారు, ఎక్కడ చూసినా ఏ శాల్తీ చూసినా కల్తీయే. పూర్వం నెయ్యి వేసుకుంటే ఆరోగ్యంగా ఉండేది, ఇప్పుడు నెయ్యి నాలుక మీద పడిందా 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోతున్నాం. ఎక్కడన్నా పొరపాటున నూనె కొనుక్కుని అందులో బజ్జీ వేయించుకుతున్నావా, ఆ తర్వాత దవడలు గొంతుకు మంట వస్తుంది, అన్నీ కల్తీ. కానీ పూర్వం చక్కగా సక్రమమైనటువంటి నెయ్యి నూనె వేసుకుతినేవాడు. ఆ రోజులు వెళ్ళిపోయాయి. యమలోకంలో కుళ్ళిపోయిన నూనె, బాగా భయంకరమైన నూనె, దీపారాధన కోసం అమ్ముతారు చూసారు కొంతమంది కొట్లలో, ఆ నూనె అనమాట. అలాంటి నూనె ఆ కుండ నిండా పోసి మరగబెడతారు ఈ కుళ్ళు నూనె. ఈ కుళ్ళు నూనె ఇక్కళ్ళపెళ్ళ మరిగాక ఈ దుర్మార్గుని తీసుకెళ్ళి రే రేవ్ అని ఆ నూనె చూపించి అందులో వేసేస్తారు. ఒకేసారి వేరు, కొంచెం బెదిరించి బెదిరించి వేస్తారు. వీడు అందులో పడిపోయి చల్ల పుడుకు వేగిపోయినట్టుగా, మైసూర్ బజ్జీ వేగినట్టుగా వేగిపోతాడు. మళ్ళీ కొంతమంది బజ్జీ వేస్తారు, కానీ అదేం బజ్జీ, ఆ పై తొక్క తీసి లోపల ఉన్నటువంటిది అంతా బయట పారేయాలి పిండి, ఉడికిన బజ్జీలు వేస్తారు. కానీ యమకింకరులు ఎర్రగా వేగిపోయే బజ్జీలాగా వీడిని వేయించేస్తారు. వీడు అందులో వేగిపోయాక వాడిని మళ్ళీ బూర్లు మూకుళ్ళలో ఉన్నటువంటి చట్రంతో పైకెత్తుతారట. చట్రం అని ఉంటుంది కదా బజ్జీలు పైకెత్తడానికి, ఆ చట్రంతో పైకెత్తుతారు. ఎత్తగానే వాడు మళ్ళీ యథాప్రకారంగా పూర్వ శరీరంతో తయారవుతాడు. అప్పుడు వాడిని, ఇందాక నిన్ను బూర్లు మూకుళ్ళలో వేయించేయాము, నూనెలో వేసి బాగా వేయించాం, అప్పుడు ఎలా ఉందో అని అడుగుతారు. అప్పుడు వాడు, అదేం బాధ అండి బాబు, తట్టుకోలేకపోయాను, గజగజలాడిపోయాను, వేగిపోయాను, చచ్చిపోయాను బాబాయ్ అన్నట. అలాగా మళ్ళీ వేయమంటావా వేయమంటావా అని ఈ చేతిలో ఉన్నటువంటి చట్రంతో 2-3 సార్లు ఊపి వాడు వద్దు బాబోయ్ నడుస్తుంటే మళ్ళీ వేసేస్తారు. మళ్ళీ వాడు వేగిపోగానే మళ్ళీ పైకెత్తుతారు, మళ్ళీ వాడు యథాతథంగా అవుతాడు. ఇలా వాడిని వేపుకు తింటారు, ఇదన్నమాట వేపుకు తినడం అంటే. అలా వాడిని తెగవేయిస్తారు. దీనికి కుంభీపాకం అని పేరు. మహాపాపాలు చేసిన వాళ్ళంతా అందులోకి పోతారు. గురువుగారు చెప్పిన మాట ధిక్కరించి గురువుగారికి ఇచ్చిన వాక్య ప్రకారంగా చెయ్యవలసిన పని చేయని పాపాత్ములంతా గురు ధిక్కారం చేస్తే కుంభీపాకానికి పోతారట. చూడండి మీకు అందులో ఉంటుంది. గురువుగారిని ధిక్కరించిన వాళ్ళందరికీ చిట్ట చివరికి వచ్చేది ఏంటంటే కుంభీపాకం. ఒక్కసారి కనుక అందులో కాస్త చెయ్యో వేలో పెడితే తెలుస్తుంది మనకి. అప్పుడప్పుడు మన ఇళ్లలో బజ్జీలు వేయించుకున్నప్పుడు పొరపాటున నూనె ఇంత పెసరం మీద పెడితే ఎలా ఉంది, అందులో ఏ వేలో పడితే ఎలా ఉంటుంది, ఇంతెందుకు రామరామ ఓ రోజు నా బాత్రూంలో వేడినీళ్ళు పటక్కందని చెయ్యి మీద పడితేనే చెయ్యి చచ్చినంత పని అయింది. ఆ పూట ఉపన్యాసం చెప్పేటప్పుడు ఈ చెయ్యి ఎత్తడానికి కాసేపు యాతన పడ్డా. వేడినీళ్ళు గట్టిగా మీద పడితేనే చేతులు కాలిపోతాయే, అటువంటిది ఆ మూకుడులో నూనెలో వాడిని వేయించి వరి పైకి తీస్తారు. ఈ నరకం కుంభీపాకం. ఇది కాకుండా కాలసూత్రం అని ఉంటుంది ఒక తాడు. ఈ తాడు మెడకేసి చుట్టి బర్రును ఈడుస్తూ ఉంటే ఈ తాడు సన్నని తాడు పీకికి బిగుసుకుపోయి ఆ పీకను కోసేస్తూ ఉంటుంది. అదో భయంకరమైన నరకం. తర్వాత అసిపత్ర వనం అని ఉంటుంది. వనము అంటే అడవి. ఆ అడవిలో కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు ఆకులు ఉంటాయి. అవి ఆకులు కాదు, కత్తులే ఆకులట. అందుకని అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు. కత్తులే ఆకులుగా కలిగిన అడవి అనమాట. చెట్లకు ఆకులు ఉంటే పర్వాలేదు, కానీ కత్తులు పెడితేలాగా. ఈ కత్తుల మీద వేసి వీడిని బర్ర అని అటు ఇటు లాగుతూ ఉంటారనమాట. ఇక అక్కడి నుంచి వీటి శరీరంలో అవయవాలన్నీ కొంచెం కొంచెం తెగిపోయి నెత్తురు కారిపోయాక ఆ తర్వాత వాడిని మళ్ళీ కింద పారేయగానే వాడి రూపం యథాతథంగా అవుతుంది. మళ్ళీ తీసుకెళ్లి దాని మీద వాడిని బర్ర అని పీకుతారు. సామిల్లులో దొంగలు కొయ్యటంలా రంపంతో అలా వీడి శరీరాన్ని తరిగేస్తారు. ఆ నరకమునకు అసిపత్రవనమని పేరు. శూకరముఖం అని ఒకటి ఉన్నది. శూకరము అంటే పంది. కొన్ని పందులు ఉంటాయి, ఆ పందులు ఇనప ముక్కుతో ఇనప కూరలతో ఉంటాయి. ఈ పందులు వచ్చి వీడిని కొరికి 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 నానా పీడిస్తాయి. పందుల్ని పట్టుకుని మూతి కట్టేసి కాల్చి తినేసే వాళ్ళందరికీ ఇదే నరకం వస్తుందిట. కాబట్టి ఆదివారం సోమవారం శనివారం అనే తేడా లేకుండా ఇలా తాడు పట్టేసుకుని పరిగెడుతున్న పందిని టక్కన పట్టి కాళ్ళు చేతులు కట్టి అది ఖయ్యం ఖయ్యం అంటుంటే వినిపించుకోకుండా కాల్చుకు తినే వాళ్ళకి ఈ నరకం వస్తుందిట. దీంతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ పారిశుద్ధ్య పని సక్రమంగా చేయని ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి, శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఈ దోమలన్నిటికీ మూలకారకులైనటువంటి వాళ్ళందరికీ ఇదే నరకంట, నేను చెప్పలేదు నారాయణుడు చెప్పాడు. కాబట్టి ఇది కొంచెం కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఈ రికార్డు పెట్టిస్తే అక్కడ ఆరోగ్యం కోసం సక్రమంగా పనిచేసేవాళ్ళు కొంతమంది అయినా బాగుపడతారేమో. మేము ఎన్ని విన్నా వింటామండి, ఇవన్నీ ఎక్కడ వింటామండి, ఇవన్నీ పట్టించుకుంటామా, మా పని మాది అనుకున్నవాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళది. ఈ విధంగా శోకరముఖం అని ఒక నరకం ఉన్నది. ఇక అంధకోపం అని ఒకటి ఉంటుంది, ఒక పెద్ద మురికి కంపు కొట్టేటటువంటి బురదతో కూడిన నుయ్యి, ఆ నూతిలో పారేస్తారు. ఆ మలమూత్రాలు తింటూ డ్రైనేజీ కొంటూ ఉంటుంది కదా, చూసారు కదా మీరు, పూర్వం సెప్టిక్ ట్యాంక్ అని ఉండేది లెట్టినికి వెనకాతలో ట్యాంకు, అలాంటి ట్యాంక్ అనమాట అది అంధకోపం. అందులో పారవేసి వీడంతం చూస్తారు. కృమి భోజన, క్రిముల్ని పట్టుకొచ్చి మీద వేస్తారు. అబ్బబ్బబ్బో చాలా ఉన్నాయి రకరకాల క్రిములు, జలగలని, ఏవో ముక్కులతో పొడిచేవని, చీమలని, దోమలని, ఇలాంటి క్రిములన్నీ మీద వేసేస్తే అవి వీడి ప్రాణం కసాపిస లాక్కుంటూ వీడి రక్తం పీల్చేస్తూ ఏడిపిస్తాయి. సందంశ నరకం అని ఉంటుంది, అంటే ఏమిటి, పెద్ద పెద్ద అడవి ఈగలు లాంటి ఇనప ఈగలను పట్టుకొచ్చి మీద వేస్తే కుట్టేస్తూ ఉంటాయి. వాటితో పాటుగా పావుల్ని వాటిని విడిచిపెడతారు, అవన్నీ వీడిని కుట్టి 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 ఏడిపిస్తూ ఉంటాయి. అవి కుడుతూ ఉంటే వచ్చే బాధ నేను చెప్పలేను, ఎందుకంటే నేను నరకానికి వెళ్ళను, నాకు నరకం రాదు కనుక నీకు రానివ్వకుండా చేస్తాను కనుక ఆ కొట్టడం వల్ల బాధ వస్తుందని చెప్పగలం. కానీ అనుభవించిన వాడు చెబుతాడు భవిష్యత్తులో మీరెవరూ అనుభవించకుండా ఉందరుగాక. వజ్రకంటకం అని ఒక నరకం ఉన్నది, ముళ్ళు వజ్రాల్లో ఉంటాయి. అలాంటి ముళ్ళ మీద వేసి తుమ్మ ముళ్ళ లాంటి ఆ ముళ్ళ మీద గవర్నమెంట్ తుమ్మని ఉండేది పూర్వం, ఆ ముళ్ళు గుచ్చుకుంటే వాడి ప్రాణం గజగజలాడిపోతుంది. అలాంటి ముళ్ళ మీద వేసి కర్ర కర్రని శరీరం లాగేస్తారు. ఇది కాక శాల్మలి నరకం అని ఉంటుంది. శాల్మలి అంటే బూరుగు, బూరుగు ముళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. ఇనప బూరుగు ముళ్ళతో కూడిన చెట్ల దగ్గరికి తీసుకెళ్లి దాని మీద వెళ్ళి బట్టబాదినట్టుగా బాగుతారు. వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని శరీరాన్ని వేసి నాలుగు బాగుతారు. ఆ ముళ్ళ మీద వాడి శరీరం పడగానే గుచ్చుకుపోయి వాడు నానాయాతన పడతాడు. ఇంకా వైతరణి అని ఒకటి ఉన్నది, అందులో మలమూత్రాలతో కూడినటువంటి డ్రైనేజ్ అనమాట. అదొక భయంకరమైనటువంటి నది, ఆ వైతరణి నది. ఇది కాక పూయోదం అంటే మలమూత్రాలు, రొచ్చు మొదలైనటువంటి వాటిని గుంటలో వేసి తాగిస్తారు పాపాత్ముల చేత. తాగకూడనివి తాగేవాళ్ళు, తినకూడనివి తినేవాళ్ళు, చెయ్యరాని మహాపాపములు చేసిన వాళ్ళందరికీ ఈ పూయోద నరకం వస్తుంది. ఈ నరకం నుంచి విముక్తి పొందడం అంత తేలిక కాదు. లాలాభక్షం అని ఒకటి ఉంది, మనుషుల యొక్క శ్లేష్మాన్ని అక్కడ బాగా కుండలకు కుండలు నింపి వాటిని భక్షింపజేస్తారు. అప్పుడు వీడు జుగుప్సాకరమైన ఆ నరకాన్ని నానాయాత్ర కూడా అనుభవిస్తాడు. ఇంటికి వచ్చిన వాడికి ఎంగిలి మంగళాలు పెడితే పాపమాట. ఎప్పుడూ కూడా అందుకే నియమంతో అన్నం పెట్టాలి. ఈ బఫే కూడు పెట్టే వాళ్ళందరికీ ఆ నరకం వస్తుందని చెప్పారు. అసలు ఈ బఫే కనిపెట్టినటువంటి వాళ్ళందరికీ ప్రమాదమే. అలాంటి తిండి పెట్టేవాడు తిన్నవాడు ఇద్దరికీ కూడా ఈ లాలాభక్ష నరకం వస్తుందిట. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏంటంటే శుభ్రంగా కూర్చుని ఇలా స్థిమితంగా కూర్చుని తినండి. ఒకవేళ ప్రయాణంలో ఉంటే మాత్రం అప్పుడు నియమం లేదు, చెప్పాడు కదా సుస్పష్టంగా, అధ్వాన్నము అంటారు దాన్ని. అధ్వము అంటే మార్గం, మార్గ మధ్యంలో అన్నం తినేటప్పుడు నియమం. ఒకళ్ళ రైల్లో ప్రయాణం చేస్తున్నారు, గురువుగారు చెప్పారు చేత్తో పట్టుకుని అన్నం తింటే లాలాభక్షణం అనే నరకంలో పడతాంట, అమ్మ బాబాయ్ అలాంటి నరకానికి వెళ్ళకూడదు కాబట్టి కింద కూర్చొని తింటామండి, రైల్లో సీటు కింద కూర్చుంటామంటే కుదరదు. కాబట్టి రైల్లో కనుక చేత్తో పట్టుకు తినండి, నెత్తి మీద పెట్టుకు తినండి, అది దోషం కాదు. మార్గ మధ్యంలో ఎలా అయినా ఉండొచ్చట, మనుష్యుడు నిజేచ్ఛతో చేయొచ్చు మార్గ మధ్యంలో. అందుకే దానికి అధ్వాన్నము, దారిలో తినే అన్నము అని పేరు వచ్చిందనమాట. దారిలో తినే అన్నంలో ఎంగిలి మంగళాలున్నా లేకపోతే అందులో సరిగ్గా ఎంట్రన్స్ దగ్గర సీటు ఉంటుంది చూసారా, నెంబర్ వన్ సీటు ఉందనుకోండి, లేదా ఈ చివరిన 48వ సీటు, ఈ 48 సీట్ల దగ్గర కూర్చున్న వాళ్ళకి అటుపోయేవాడు ఇటుపోయేవాడు లెట్టినికి వెళ్ళేవాళ్ళు వస్తారు. వాళ్ళు కడుక్కుని చేతులు, ఆ చేతులు కడుక్కుని ఇలా చల్లుతారు, అవి వచ్చి ఇందులో పడచ్చు, పడినా దోషం లేదు, ఒక అధ్వాన్నం అన్నారు కనుక. కాబట్టి అక్కడ మాత్రం ఎక్సెప్షన్ మినహాయింపించారు. ఇళ్లలో ఉన్నంత వరకు మాత్రం ఆహారమును చేత్తో పట్టుకుని కంచం పట్టుకుని అటు ఇటు తిరుగుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఎంగిలి మంగళాలు చేస్తూ తినకుండా పవిత్రాన్నంబు కుడుచున్నది నరవరేణ్య అని మార్కండేయ పురాణంలో చెప్పారు. పవిత్రంగా తినాలి, లేకపోతే ఈ నరకానికి పోతారు. ఇలా అనేక నరకములు ఉన్నాయి. ఈ నరకాలకి ఎవరెవరు పెడతారు, యో వై పరస్య విత్తాని దారాపత్యాని చైవహి హరతే సహి దుష్టాత్మా మమానుచర గోచరక. ఇతరుల ధనాన్ని అన్యాయంగా ఎత్తుకుపోయే పాపాత్ములు, ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు, ఇతరుల కొంపలను ఆక్రమించుకునేవాళ్ళు, వీళ్ళంతా భయంకరమైన నరకానికి పోతారు. సాధ్యమైనంత వరకు పరద్రవ్యాన్ని అపహరించకూడదు, మాట వరసకు కూడా సేకరించకూడదు. ఆ మాట ఎవరికి చెప్పాలి మనం? ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఎలాగో మీకు చెప్పక్కర్లా. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినరు. ఇవాళ పరద్రవ్యాపహరణం అనేది కామన్ థింగ్ అన్నమాట. కాబట్టి పరద్రవ్యాపహరణం చేసిన పాపాత్ములందరూ భయంకర నరకాలకి పోతారు. వీళ్ళందరినీ తామిశ్రము అనే నరకానికి తీసుకెడతారట. ఇతరులు డబ్బెత్తుకుపోయేవాళ్ళు, ఇతరుల బంగారం అపహరించేవాళ్ళు, ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు, ఇతరులకు సంబంధించిన వస్తువుల్ని చెప్పా పెట్టకుండా పట్టుకుపోయేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తామిశ్రం, ఇందాక చెప్పేనే చీకటి నరకానికి పోతారు. అక్కడ తాడనం దండనం చేయవ సంతర్జనమతఃపరం, తాడనం కొడతారు, దండనం కర్ర పెట్టి బాతారు, బెదిరిస్తారు, రకరకాల బాధలకి గురి చేస్తారు. అందువల్ల వీలున్నంత వరకు బయట ఎవరన్నా చెప్పులు పెట్టుకుంటే చెప్పులు పట్టుకుపోకండి. ఎప్పటికీ నా చెప్పులు గతలు ఎన్ని పట్టుకుపోయారో లెక్కలేదు. ఎప్పుడు పురాణానికి వెళ్ళినప్పుడల్లా చెప్పులు పట్టమే. ఒక్క నా అదృష్టం గుంటూరులో ఎందుకు పోవంటే నేను ఆ రూమ్లో పెట్టుకొచ్చేసి కిందకి నడిచి వస్తున్నాను కనుక. ఎక్కడికి వెళ్ళినా నా చెప్పులే పట్టుకుపోతారు. అదేమిటి మరి, తర్వాత చాలా కాలం క్రితం పాప ఒకడు మాత్రం నా చెప్పులు పట్టుకుపోయాక ఉత్తరం రాశాడండి. అయ్యి ఒక కార్డు రాశాడు, దాచుకున్నాను దాని. 2007లోనో 2008లోనో ఒక అబ్బాయి చెప్పులు పట్టుకుపోయట. అబ్బాయి అని కింద సంతకం పెట్టాడు. ఆ సంతకం నాకు అర్థం కాదు. అయ్యా, నేను ఒక పురుషుణ్ణండి, నేనే మీ చెప్పులు తిరుపతిలో అన్నమాచార్య కళామండపంలో మీరు ప్రవచనం చేస్తూ ఉండగా పట్టుకుపోయి తిని, దానికి ఒకటే కారణం, మీ ప్రవచనం అంటే నాకు ఇష్టం. గురువుగారి పాదుకలు ఇంట్లో పెట్టుకు పూజిస్తే మీలా పండితుడిని అవుతానని ఎవరో చెప్పారు, అందుకని మీ పాదుకలు ఇంట్లో పెట్టి పూజించడానికి పట్టుకుపోయాను. అలాగే గురువుగారి పాదుకలు ఇంట్లో పెట్టుకు పూజిస్తే పాండిత్యం వస్తుందంటే అడిగి పట్టుకెళ్ళమని కానీ చౌర్యం చేయమని కాదు, సేకరించమన్నారు కానీ తస్కరించమన్నారా? అదొక అమాయక భక్తి. అందుకని వాడిని దీవించక తప్పదనుకోండి, కానీ దొంగతనం మాత్రం చేసి పట్టుకెళ్ళకండి. ఒకవేళ మీకు ఎవరికైనా చెప్పులు పట్టుకుపోవాలంటే గురువుగారండి గురువుగారండి మీ చెప్పులు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాను. పోనీ పట్టుకుపోయిన వాళ్ళు కొత్త చెప్పులు ఎలాగో ఇవ్వకుండా పోతారా? పాత చెప్పులు పట్టుకుపోయినా. కాబట్టి పట్టుకెళ్ళడం ధర్మం, కానీ అడగకుండా తీసుకెళ్తే దొంగతనం అట. యామ్యా కొర్వంతి పాశాఢ్యా, ఇలా చెప్పకుండా పట్టుకుపోతే తాళ్లతో కట్టి కొడతారు. ఇక్కడ చిన్న కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఒక మహాదాత ఉండేవాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే మహాదాత. ఆయన, ఆయన భార్య ఇద్దరూ కూడా ఆ ఊళ్ళోకి ఎవరు వస్తే వాళ్ళకి అన్నం పెట్టేవారట. అన్నం పెట్టకుండా ఇతరులకు వాళ్ళు తినేవారు కాదు, అంత పుణ్యాత్ములు. ఒక్కోసారి వాళ్ళు రాత్రి భోంచేసి నిద్రపోయాక 12:00 1 గంటకో కూడా కొంతమంది అనుకోకుండా ఊళ్ళోకి వచ్చేవారు. ఊళ్ళోకి వచ్చి ఆకలిస్తుందంటే ఆ సత్రాల దగ్గర ఉన్నవాళ్ళు, ఒరే అర్ధరాత్రి పూట వచ్చారు, సత్రంలో భోజనం దొరకదు, కానీ ఈ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంటికి వెడితే విసుక్కోకుండా వేడివేడిగా అన్నం వండి వడ్డిస్తాడు అని చెప్పేవారట. అందుకని అతిథులు కూడా వీళ్ళింటికి వచ్చేవారు. అలా ఎంతోమందికి అన్నదానం చేశాడు ఆ పుణ్యాత్ముడు. ఇలా ఉండగా ఒకసారి ఒక రాత్రి 12:00 1 గంట మధ్యలో ఎవరో ఒక బాటసారి బాగా చదువుకున్న విప్రుడు ఆ ఊరు వచ్చాడు. ఆయనకి ఊళ్ళోకి రాగానే ఎవడో ముష్టివాడు, ఇదో ఫలానా బ్రాహ్మడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెడితే అన్నం పెడతాడనగానే పరుగు పరుగు ఈయన దగ్గరకు వచ్చి తలుపు తట్టాట. వెంటనే ఈయన తలుపు తీసి, ఆకలిస్తోందండి, ఇప్పుడే భోజనం కావాలంటే కావాలన్నాడు. అయితే కూర్చోండి అని కూర్చోబెట్టి భార్యని పిలిచాడు. కూరగాయలు అవి రెడీగా ఉన్నాయి, కానీ అన్నం మాత్రం వేడివేడిగా అప్పటికప్పుడు వండించాడు. ఇక ఈయనకి వడ్డించాలి. కంచం పెడితే ఆయన అన్నాడు, నేను కంచంలో తినండి, ఆకులో తప్ప ఇంకెక్కడ తినండి, నాకు కఠోర నియమం అన్నట్ట. వీళ్ళింట్లో సమయానికి ఆకులు లేవు. ఆ పక్కనే ఒక పెరడుంది, ఆ పెరట్లో అరటి చెట్లు ఉన్నాయి. సాధారణంగా పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఏంటంటే యువతలకి అవతలకి ఇంటికి మధ్యలో కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, గోడ గోడ అవతల చెట్లు ఉండేవి, ఆ చెట్లు ఇటువైపు వాలి ఉండేవి అన్నమాట. మాకు లంకంత ఇల్లు ఉండేది గణపురంలో. మా ఇంటి పక్కనే పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు కొమ్మలన్నీ మా వైపే ఉండేవి. పేరుకి జామ చెట్టు వాళ్ళదని కొమ్మలు మా వైపు ఉండడం వల్ల కాయలన్నీ మాకే వచ్చేవి. మాకు తెలియక చిన్నప్పుడు ఇంతంత కాయలు అవగానే కోసేసుకుంటే మా నాన్నగారు వచ్చి ఈ దిక్కుమాల కాయలు కోసుకుంటే నరకానికి పోతారని ఈ కథ ఆయనే చెప్పారు. మా నాన్నగారు చెప్పకపోతే అప్పటి నుంచి నాకు ఈ పురాణాల మీద ఇంత ఆసక్తి వచ్చేది కదనమాట. ఈ పురాణాల మీద ఆసక్తి ఆయనే కలిగించారు. ఆయన ఈ కథ చెప్పి, ఒరే జామ చెట్టు మన వైపు ఉంది కదా, ఇంతంత జామకాయలు ఉన్నాయి కదా అని కోసుకు తిన్నావంటే ఆ తర్వాత నరకానికి పోతావురా అని చెప్పారనమాట కదా. ఈ కథ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవతల ఆయన ఇంట్లో ఏది అన్నదాత యొక్క పక్క ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి. ఆ అరటి చెట్లు కొన్ని ఇటువైపు వాలి ఉన్నాయి. ఆ అరటి చెట్లకి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఈయనకేమో అన్నం పెట్టాలి, ఈయనింట్లో అరిటాకు లేదు. అందుకే నేను ఏమనుకున్నాడు, అర్ధరాత్రి వేళ పక్కింటి వాళ్ళని లేపడం ఎందుకు, ప్రస్తుతానికి ఒక ఆకు కోసుకుని ఈ ఆకులో వీడికి అన్నం పెడతాను. ప్రొద్దుటే వెళ్ళి అయ్యా రాత్రిపూట అన్నదానానికి మీ దొడ్లోంచి పోయి మా వైపు వాలినటువంటి అరటి చెట్టు యొక్క ఆకు కోసుకున్నాను, దయతో నన్ను క్షమించండి అని చెప్పి అంతగా అడిగితే అరిటాకు డబ్బులు ఇచ్చేస్తాను అనుకున్నాడు. అని వెంటనే అరిటాకు కోసాడు, ఈయనకి అన్నం పెట్టాడు. నిజానికి ఈయన కేవలం అన్నదానం కోసం అరిటాకు కోసాడు, ప్రొద్దున్న చెబుదాం అనుకున్నాడు. కానీ కర్మయోగంలో మర్చిపోయాడు. చెప్పేసి ఉంటే పాపం ఉండేది కాదు, చెప్పి చేస్తే దొంగతనం కూడా పెద్ద పాపం ఉండదట. అందుకనే చెప్పి చేసేస్తున్నారు చాలామంది. గురువుగారు మీ జేబులో చేయటి పట్టుకుపోతున్నాడు అని చెప్పి పట్టుకుపోతే 100 రూపాయలు పట్టుకుపోయినా పెద్ద పాపం ఉండదట, కొంచెం పాపం తప్ప. పాపం ఈయన ప్రొద్దుట ఆ విషయం మర్చిపోయాడు. అతిథికి అన్నం పెట్టి ఆయన పంపేసి హాయిగా ఇంట్లో చేసుకోవాల్సిన కర్మలు చేసుకున్నాడు, మర్చిపోయాడు. కొంతకాలం పోయాక ఈ దంపతులిద్దరూ శరీరం విడిచిపెట్టారు. యమధర్మరాజు గారు ఈ ఇద్దరిని స్వయంగా వచ్చి తన లోకానికి పట్టుకుపోయాట. సాధారణంగా యముడు తనంత తాను రాడు, పుణ్యాత్ములైతేనే వాళ్ళ దగ్గరకు వస్తాడు. వచ్చి, నాయనలారా మీరు యావజ్జీవితం పుణ్యాలు చేశారు, పురాణాలు విన్నారు, అన్నదానం చేశారు, అర్ధరాత్రి అపరాత్రి కూడా వండి మరీ వేడివేడిగా పెట్టారు అతిథులకి, అన్ని పుణ్యాలే, కానీ మీ దగ్గర ఒక చిన్న దోషం ఉంది. ఒకనాటి అర్ధరాత్రి వేళ అతిథికి అన్నం పెట్టడానికి పక్కింటి వాడి అరటి చెట్టు ఆకు కోశారు, చెప్పకుండా మీరు ఆకు దొంగతనం చేశారు. ఆ పాపం చెప్పకుండా చేయటం వల్ల కొండంతై కూర్చుంది. ఇప్పుడు మీరు పుణ్యం ముందు అనుభవిస్తారా పాపం అనుభవిస్తారా అని అడిగట. అయ్యో ఇన్ని పుణ్యాలు చేసి ఈ పాపం చేశామని అనుకునే వీళ్ళు, అయ్యా పుణ్యం అనుభవించాక పాపం అనుభవించలేమండి మేము, ఎందుకంటే ఏసీలో ఎక్కువసేపు ఉండి ఒకేసారి వేడిలోకి ఎడితే తట్టుకోలేము, వేడిలో ఉన్నవాడు ఏసీ కంపార్ట్మెంట్లోకి వస్తే అమ్మయ్యా అనుకుంటాడు, కాబట్టి పాపమే అనుభవిస్తూ ఉన్నారట. ఒక్క అరిటాకు కోసినందుకు 1000 సంవత్సరములు ఈ తామిశ్ర నరకంలో పడ్డారు వాళ్ళు. 1000 సంవత్సరములు 1000 సంవత్సరములు నానాయాత్ర పడి ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి తిరిగి మళ్ళీ స్వర్గసుఖాలు అనుభవించారు. ఇది మనకి నరకవర్ణనకి సంబంధించిన కథ. ఇటు దేవీ భాగవతం, అటు భాగవతం, మార్కండేయ పురాణం, ఏ పురాణం తీయండి అందులో ఈ దేవీ ఈ నరకవర్ణలు ఉంటాయి. ఇంకా విష్ణు పురాణంలో అయితే అమ్మ బాబోయ్ ఎన్ని రకాలుగా రాశారో, విష్ణు పురాణంలో ఉన్న విచిత్ర నరకాలు ఎక్కడ ఉండవు. ఇంత అని డబ్బులు తీసుకుని జ్యోతిష్కని చెబితే వాడు ఎంత నరకానికి పోతాడో చెప్పారు. జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఇంత డబ్బు తీసుకోకుండా వాడు ఇచ్చింది పుచ్చుకోవాలట. కానీ మనం టిక్కెట్ పెడితే జాతక చక్రమునకు 2000, ఫలానా దానికి 3000, ముహూర్తమునకు 1000 అని డబ్బు పెడితే టిక్కెట్ పెట్టి వాడి దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తే వాళ్ళు ఏ నరకానికి పోతారో చెప్పారండి బాబోయ్. ఇలాగ అన్నిటికీ వివరంగా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే తెలిసి కానీ తెలియక కానీ పరుల యొక్క ద్రవ్యం అపహరిస్తే వాడి తామిశ్రానికి పోతాడు. అంత అన్నదాతలకే దిక్కు లేకుండా పోయింది. ఇక తర్వాత యజమాని దగ్గర ఉద్యోగం చేస్తూ యజమాని లేనప్పుడు సక్రమంగా పని చేయకుండా కంపెనీని దివాళా ఎత్తించేటటువంటి వాళ్ళు, నౌకర్లుగా ఉంటూ యజమాని సొమ్ముని అపహరించేవాళ్ళు, వ్యాపారం లాంటి వాటిని దివాళా తీయించేవాళ్ళు అంత తామిశ్ర నరకంలోకి పెడతారట. కాబట్టి ఎప్పుడు యజమాని దగ్గర ఉన్నంత వరకు జాగ్రత్తగా పనిచేయాలి. ఒక్కోసారి ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యాపారస్తులు ఉంటారండి, ఎల్లవేళలో వ్యాపారంలో కూర్చోలేరు కదా, అక్కడ వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా మా యజమాని నన్ను నమ్మి ఇంత వ్యాపారం నా నెత్తి మీద పెట్టాడు, దీన్ని నేను జాగ్రత్తగా నిర్వహిస్తాను అనుకోవాలట. ఎక్కువ చోట్ల మనం చూస్తున్నాం కదా, ఆ వానరు లేకపోతే ఇక ఆ పనంతా వానరమే. ఒక యజమాని లేకపోతే ఎవడికోడికి స్వేచ్ఛ, ఆట విడుపు. ఆ ఆట విడుపు చాలా ప్రమాదం. యజమాని లేనప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే, అలా లేకుండా ఆ పని సక్రమంగా చేయకపోతే అటువంటి వాడు అంధతామిశ్ర నరకంలో పడతాట. పాత్యతే యమకింకరై, కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇతరుల యొక్క సొమ్మును చూసి కళ్ళల్లో పోసుకున్నటువంటి వాళ్ళు, ఇందాక చెప్పానే అంధతామిశ్రం, మహారౌరవం, ఈ రెండు నరకాలు కూడా పొందుతారు. ఎప్పుడైనా యజ్ఞం జరుగుతున్న చోటికి వెళ్ళి ఆ యజ్ఞ ప్రాంతంలో మలమూత్ర విసర్జన చేస్తే అటువంటి వాడు కుంభీపాక నరకంలో పడతాడు. ఇతరుల సొమ్ముని, బంగారాన్ని తన దగ్గర న్యాసం పెట్టిందని అపహరిస్తే వాడు కుంభీపాకంలో పడతాడు. ఇది కొంచెం తేలిగ్గా చెప్పాలి మీకు. న్యాసము అంటే ఉంచుట. ఏదో కారణం చేత నేను ఊరెడుతూ ఏమండయ్, నా గండపెండేరం, నా కంకణం, నా ఉంగరాలు మీ దగ్గర పెడుతున్నానండి, కాస్త సత్యనారాయణ గారు లేక పారసారథి గారు మీ దగ్గర పెడుతున్నానండి, నేను ఒక నెలనాళ్ల పాటు అమెరికా పెడతానని నల్లాళి బంగారు నగలు మీ దగ్గర పెట్టుకుని వచ్చాక ఇవ్వండి అని నా డబ్బు వాళ్ళ దగ్గర పెడితే దాన్ని న్యాసం ఉంచుట అంటారు. అంటే ఈ డబ్బు ఈ నగల అక్కడ పెట్టే అన్నమాట. రాగానే వాళ్ళు పరుగు పరుగుడు వచ్చి గురువుగారండి ఇదిగోనండి మీ నగలను ఇచ్చేయాలి. ఆ గురువుగారు మన దగ్గర పెట్టాడు ఆయన వస్తాడు ఏమిట్లే అని వాటిని అమ్మేసుకున్నా లేక వేరే నగల కింద మార్చేసుకున్నా అది మహాపాపం. అటువంటి వాళ్ళు కుంభీపాక నరకంలో కడతారట. బంగారము మన దగ్గర దాచుకున్నది తిరిగి ఇచ్చి తీరాలి. అలా ఇవ్వకుండా మోసం చేసి ఆ బంగారం కనుక అట్టే పెట్టుకుంటే వాడు కుంభీపాక నరకంలోనూ పడతాడు, రాబోయే జన్మలో కుష్ఠరోగ్రస్తుడే పుడతాడు. వాడికి ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి ఇలా చేతులు ముక్కు వెనక్కి వెళ్ళిపోయి దేవాపాతిని అని ఊపుకుంటూ అడుక్కుంటూ తిరుగుతాడు. ఇది మహాపాపం. కాబట్టి ఇక మీద గుర్తుపెట్టుకోండి, సువర్ణం అపహరించటం అంత ప్రమాదం అరవట్లేదు, అపహరణ కంటే న్యాసం మరీ ప్రమాదం. పాపం సినీ హీరోయిన్ సావిత్రి అద్భుతమైన గొలుసండి, ఆ రోజుల్లో 20 కాసులతో నెక్లెస్ చేయించుకుందిట. భవిష్యత్తులో పనుకొస్తుందని దాన్ని తీసుకెళ్ళి పాపం ఎవరింట్లోనో బంధువులింట్లో పెట్టింది. ఆ తర్వాత వాళ్ళు అపహరించి ఇవ్వలేదు. ఆవిడ చివరి రోజులు ఏడ్చింది తోటి యాక్ట్రెస్ లక్ష్మికి చెప్పి నాకు గొలుసు కొట్టేశారు, ఇప్పుడు నేను మనసం మీద పెడితే రూపాయి లేకుండా అయిపోయిందని బాధపడింది. ఏమిటి ఈ దరిద్ర పాపం? ఎటువంటి బంగారమైనా ఎంత డబ్బైనా అవతల వాడు మన దగ్గర దాచుకుంటే తిరిగి ఇవ్వకపోతే దానంత దరిద్రం మరగట్లేదు. మహాపాపాల్లో కల్లా ఘోర పాపం న్యాసాపహారం, మన దగ్గర ఉంచిందని అపహరించటం. వీలుంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి పర్వాలేదు, మన నమ్మి మనకి ఇచ్చాక ఆ సొమ్ము తిరిగి ఇవ్వకపోతే అది నీచాతి నీచమైన నరకాలకి దారితీస్తుంది, అది మహాపాపం. ఇంకా ఇతరుల యొక్క వస్త్రాలు అపహరిస్తే ప్యాంట్లు షర్ట్లు పంచెలు కండువాలు ఇలాంటి వస్త్రాపహరణం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఆకలి దప్పులకి మాడిపోయేటటువంటి ఒక నరకం ఉన్నదనమాట, క్షుత్పిపాసా నరకం. అక్కడ తీవ్రమైన యాత్రకు గురవుతారు. ఆకలి వేస్తుంది తిండి ఉండదు, దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగడానికి ఉండదు. ఆ ప్రాంతంలో ఈ నీళ్లు పనికిరావు, ఈ ఆహారం పనికిరాదు. ఈ నరకం నుంచి విముక్తి పొందాలంటే తిలోదకాలు ఇవ్వాలట ఇక్కడ మనం. అందుకే ఇక్కడ చచ్చిపోయిన వాడికి మాసికాల పేరుతో తిలోదకాలు ఇస్తారు, సంవత్సరం తద్దినం పేరుతో తిలోదకాలు ఇస్తారు. ఇక్కడ మనం ఇచ్చే నువ్వులు నీళ్లు అక్కడ వాడికి ఆకలి దప్పిక తొలగిస్తుంది. వస్త్రాపహరణ పొరపాటును ఎవడైనా చేస్తే వాడి క్షుత్పిపాస నరకంలో పడితే అటువంటి వాడికి ఉద్ధరణ ఏమిటి అంటే ఇక్కడ మనం ఇచ్చే తిలోదకములు. దాన్నే తెలుగులో మారణ మార్కండే పురాణంలో రాస్తూ బహు తిలోదక పిండాన్నముల తృప్తి పొందుచు పోవు నరుడు అంటాడు ఆయన. నాయనలారా, పెద్దలు ఎప్పుడు ఏ నరకంలో ఉంటారో తెలియదు, వాళ్ళని మనం కొంతైనా బాగు చేయాలి. కాబట్టి వీలున్నంత వరకు తద్దినం పెట్టు. ఇక్కడ తిలోదకాలు ఈ పిండాల మీద కాసి నువ్వులు తల్లుతారు కదా, కాసి నీళ్లు ఇలా పెడమరగా పోయిస్తారు, ఇవి వాళ్ళకి కడుపు నింపుతాయి, దాహం తీరుస్తాయి, వాడి కష్టం తొలగిస్తాయి. ఇంకా వరసగా ఎన్ని చెప్పుకొచ్చారో, చెట్లు నరికేవాళ్ళు, జంతువుల్ని చంపేవాళ్ళు, సగం సగం పేక కోసి చంపేవాళ్ళు, బతికొండగానే కోళ్ళు పట్టుకెళ్ళి వేడివేడి నీళ్ళలో ముంచేస్తారట కొంతమంది. అది కూడా రాశాడండి ఇందులోను, నాకు ఆశ్చర్యంగా ఉంది. వేదవ్యాసులు వారు చూసి రాశాడు. క్రాంతదర్శి ఆయన ఇంట్లో కూర్చుంటే ఏ మూల ఏం జరుగుతుందో తెలిసేదనమాట. కొంతమంది బతికున్న కోడిని వేడివేడి నీళ్ళలో ముంచేసి పైకెత్తుతారట, ఎత్తి ఆ మొత్తం ఊడు వచ్చేస్తుంది దానికి, అప్పుడు దాన్ని చక్కగా నూనెలో వేయించుకుని కరాకరా తింటూనే ఉంటారు. సరే, చెప్పొచ్చేది ఏంటంటే బతికుండగా అందులో ముంచేసి పైకి ఎత్తడం అది మరీ బాధ అనమాట, ఒక్క దెబ్బ కోసేసినా పర్వాలేదు, ఇది తీవ్రమైన నరకం. అటువంటి వాళ్ళని సరీసృపాలు, మసికములు అంటే దోమలు, మక్షికములు ఇంతంత ఏగలు ఇవన్నీ మీదపడి కుట్టి 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 వాడిని మహా బాధ పెడతాయి, తీవ్ర యాతనకి గురి చేస్తాయి. ఆ నరకమునకు కృమి భోజన నరకం అని పేరు, అందులో పారేస్తారు. ఇంకా స్త్రీ హత్య చేసిన దుర్మార్గుడు, ఏదో ఒక అమ్మాయి కనపడిందిట ప్రేమించమన్నాడు, ఆ అమ్మాయి ప్రేమించనంది, అంతే మీద యాసిడ్ పోసేయటం లేకపోతే కత్తి పెట్టి కోసేయటం ఇవన్నీ ఈ కలికాలంలో సామాన్యమైపోయాయి. ఇవి మహాపాపములు. ఇలా ఆడపిల్లల్ని చంపడం, స్త్రీలను హత్య చేయటం భయంకరమైన పాపం. అటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందో తెలుసా? అయోమయాగ్నిస్తంభ నరకం అని ఒకటి ఉంటుందిట. ఏ అమ్మాయిని దుర్మార్గుడు యాసిడ్ పోసి బాధ పెట్టాడో, ఏ అమ్మాయిని నరికాడో, ఆ అమ్మాయి రూపాన్ని ఇనుముతో తయారు చేస్తారు యమలోకంలో. అంటే ఆ అమ్మాయి ప్రతిమ, ఇనప ప్రతిమ, అయోమయ ప్రతిమ తయారు చేస్తారు. అచ్చం ఈ అమ్మాయి భూలోకంలో ఎలా ఉందో అక్కడ ఇనప విగ్రహం అలా తయారు చేసి ఈ ఇనప విగ్రహాన్ని బాగా ఎర్రగా కాల్చి ఈ దుర్మార్గుడిని దాన్ని కట్టేస్తారు. ఇలా
ఇంక వీడి చర్మం ఊడిపోతూ ఉండగా, బాబు బాబు ఇంక నేను భూలోకంలో మానవ జన్మ ఎత్తినా సరే ఎప్పుడూ పొరపాటున ఆడవాళ్ల మీద యాసిడ్ పోయ్యను వాళ్ళని చంపరు బాబోయ్ అంటట. పురాణములు జరుగుతూ ఉన్న మధ్యలో కబుర్లు చెప్పుకుంటారు చూసారా, వీళ్ళకి ఏమో జఫ్వాఖండన రకం అని ఒకటి ఉంటుంది. జఫ్వాఖండనం అంటే నాలుకలా బయటికి లాగి సన్నని కత్తితో కోస్తూ ఉంటారు కొంచెం కొంచెం, అందులోంచి నెత్తురు బయటకు వస్తూ ఉంటే నాలిక బయటకు తీసి ఎలా ఉందిరా అంటారట. అంటే నాలిక పోయింది ఎప్పుడు అందుకమ్మా అంటాడు. అప్పుడు మళ్ళీ నాలుగు అతికిస్తారు. ఇప్పుడు చెప్పరా అంటే చచ్చే చావండి అంటట. మళ్ళీ పీకి కోస్తారట. అలా ఒకసారి కాదు, ఎన్నిసార్లు వీడు మాట్లాడాడో అన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. ఇదొక భయంకరమైన నరకం. ఇంకా ఎస్తు సర్వాభిగమన పురుష పాప సంచయి, వెళ్ళకూడని చోట్లకు వెళ్ళడం, తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, ఇవన్నీ భయంకర నరకాలండి బాబోయ్. తినకూడనివి ఎప్పుడు తినకూడదు, కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని పదార్థాలు త్రాగరాదు. ఇలా తాగిన వాళ్ళకి శాల్మలీ నరకం అని ఉంటుంది. బూరుగు చెట్లు, ఇనప బూరుగు చెట్లు ఉంటాయి, దాని మీద వేసి కోస్తారు. జంతువుల్ని వేటాడేవాడు, దొంగ పనులు చేసేటటువంటి వాడు, రేతఃపానం చేయించేవాళ్ళు వీళ్ళకు కూడా ఉన్నాయి. ఏ దుర్మార్గుడైనా తన రేతస్సు స్త్రీ ద్వారా తాగిస్తే అటువంటి వాడికి రేతకుండమని ఒక నరకం ఉంటుంది. అందులో దుర్వాసనతో కూడిన రేతస్సు వాడి చేత తాగించి వాడిని శిక్షిస్తారు. ఇంకా సారమేయాదనమని ఒక నరకం ఉన్నది. ఇనప కోరలు కలిగిన కుక్కలు వేదబడి కరుస్తాయి. ఈ భూలోకంలో కుక్కల్ని కొట్టి చంపేవాడు, పిల్లుల్ని తినేవాడు, పక్షుల్ని వేటాడేవాడు, వీళ్ళందరికీ సారమేయాదనం అని నరకం అనమాట. అధ అంటే తెలుసుగా మీకు, అధ భక్షణే, అధ అంటే తినుట, సారమేయ అదనము కుక్కలు పీక్కు తినుట అని అర్థం. సంస్కృతంలో అధ అనే శబ్దమునకు తినుట అని అర్థం అనమాట. అందుకే అన్నాదహ అన్నమును తినేవాడు, మనుష్యాదహ మనుష్యుల్ని తినేవాడు అని అర్థం అనమాట. ఇంకా ఇవి కాకుండా చాలా నరకములు ఉన్నాయి నాయన. మొత్తం 84 లక్షల కుండాలు ఉన్నాయట యమలోకాలు. 84 లక్షలు అన్నిటికీ చట్టంలో ఉండవు. కొన్ని పాపాలు యమలోకంలో కూడా రాయరు, ఆ పాపాలు కూడా చేస్తున్నట్ట కలియుగంలో మానవులు. ఇలాంటి పాపములకు ఆయా సందర్భాలను బట్టి, కాల ప్రభావాన్ని బట్టి శిక్షలు వేస్తారు. ఇన్ని రకాల నరకముల నుంచి బయటపడి భూలోకంలో సుఖంగా ఉండడానికి ఒకటే మార్గం, దేవీ పూజన రూపోహి దేవ్యారాధన లక్షణ. అమ్మవారిని భక్తితో పూజించి అమ్మవారి చరిత్ర వింటే ఇప్పటి వరకు మీరు చేసిన పాపములన్నీ పోయి నరకం నుంచి మీ ముక్తి పొందుతారు. కొత్త పాపాలు మళ్ళీ రేపు చేసుకోవచ్చు. మళ్ళీ రేపు చేసుకొచ్చిన తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ వచ్చి పురాణం విన్నారనుకోండి మంచిది. అలా ఎప్పటికప్పుడు అమ్మవారి చరిత్ర విని అమ్మని యథాశక్తిగా అర్చన చేస్తే వాడు నరకం నుంచి బయటపడతాడు. సుస్పష్టంగా 31వ శ్లోకంలో చెప్పారు, ఏనానుష్ఠిత మాత్రేణ నరో నరకం వ్రజేత్ సా దేవీ భవపాథో దేహ ఉద్ధర్త్రీ పూజిత నృణాం. ఎవడైనా జీవితంలో ఒక్కసారి అమ్మవారిని భక్తితో ఉపాసించి అమ్మ చరిత్ర సంపూర్ణముగా చెవిలో వేసుకుని మధ్యలో ఆపకుండా శ్రద్ధగా వింటే అటువంటి వాడు అమ్మ అనుగ్రహం వల్ల భవపాదోధే సంసారమనే సముద్రం నుంచి తనను తాను ఉద్ధరించుకుంటాడు. అమ్మ అనుగ్రహంతో ఇందులోంచి బయటపడతాడు. ఈ సంసారం భయంకరమైన సముద్రం, సముద్రంలో అలలు లేస్తూనే ఉంటాయి. ఈ సంసారంలో కూడా నిత్యం మనం పాపాలు చేస్తూనే ఉంటాం. ఈ సంసారం అనే సముద్రంలో మునిగిన వాడు ఎప్పటికీ ఒడ్డు చేరలేడు, కానీ చేరగలుగుతాడు. ఎప్పుడంటే జగన్మాత దివ్య పాద పద్మములను భక్తితో ఆరాధించి అమ్మ చరిత్ర వింటే అటువంటి వాడు దేవతల చేత కూడా పూజలు అందుకుంటూ వైకుంఠం వంటి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు. కాబట్టి జగన్మాతని విడిచిపెట్టకుండా ఉండడమే ఈ నరకం నుంచి విముక్తి పొందడానికి సులభ మార్గం అని నారాయణుడు చెప్పగానే, అప్పుడు ఆయన ధర్మశ్చ కీదృశస్తాత, ధర్మం అంటే ఏమిటి, ధర్మము తెలియని వాడు అమ్మని ఎలా ఉపాసించి తరిస్తాడు చెప్పమని నారదుడు మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆయన ధర్మము అంటే వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, వీటన్నిటినీ శాస్త్రములు అంటారు. ఈ శాస్త్రములలో చెప్పబడిన విధికి ధర్మము అని పేరు. ఇవాళ రోజు తెల్లారులేస్తే ధర్మం అంటే ఏమిటండి, ధర్మాచరణ ఎలాగండి, అనేక సందేహాలు ఉన్నాయి అనుకుంటే దానికి ఏం పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదట. ముందు వేదములు, తర్వాత ఉపనిషత్తులు, స్మృతులు, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి,
వశిష్ఠ స్మృతి, బృహస్పతి స్మృతి, శుక్రస్మృతి అని వీళ్ళంతా రాసినటువంటి వాటికి స్మృతులు అని పేరు. నాయన నువ్వు ఇలా నడుచుకో అని వాళ్ళ చేత చెప్పబడిన గ్రంథం గనక దానికి స్మృతి అని పేరు. స్మృతి అంటే మేము చెప్పాము దీన్ని గుర్తుపెట్టుకుని ఇందులో ఉన్నట్టు ఆచరించు. ఇది కాక సంహితలు కూడా రాశారు. ఇవన్నీ మానవులకి అర్థమవ్వడం కష్టమని వేదవ్యాసుల వారు ఈ స్మృతులలోనూ వేదాలలోనూ ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని పురాణముల రూపంలో అందించాడు. అందుకే కలియుగంలో పురాణము తప్ప మరొకటి ఏమీ లేదు. పురాణశ్రవణాదన్యో విద్యతే నాపురోన్ రుణాం కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపురోన్ రుణాం. కృతయుగంలో మానవులు తరించడానికి ఎన్నో ధర్మములు చెప్పారు. యజ్ఞములని, దానములని, సత్కర్మాచరణములని ఇన్ని నియమములు ఉండేవి. కానీ కలియుగములో ఇన్ని నియమములు పాటించక్కర్లా, ఇన్ని కష్టాలు పడక్కర్లేదు. కలియుగంలో ఒక్కే ఒక్క ధర్మం ఉన్నదట, అదేమిటి? పురాణము శ్రద్ధతో వినుట. పురాణము వినడము కంటే కలియుగములోని మానవులకు వేరే ధర్మము లేదు లేదు లేదని చెప్పారు వ్యాసుల వారు. ఈ పురాణములు సాధ్యమైనంత వరకు మనం ఎలా నడుచుకోవాలో చెప్పే వీటినే ప్రమాణంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడప్పుడు మనకి పురాణాలలో ధర్మం చెప్పకపోయినా శ్రీరామచంద్ర ప్రభువు లాంటి వాళ్ళ యొక్క అవతారాల చరిత్రలు వింటే తద్వారా మనకి ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. మళ్ళీ ధర్మాలలో కృతయుగ ధర్మం వేరు, త్రేతాయుగ ధర్మం వేరు, ద్వాపర ధర్మం వేరు, కలియుగ ధర్మం వేరు. కృతయుగంలో ఉపవాసం అంటే ఆచమనం చేసిన మంచినీరు తప్ప తాకూడదు. కానీ కలియుగంలో అలా తాగితే ఒక దెబ్బకి ఇక మళ్ళీ రెండో రోజు పురాణానికి ఒక్కడ రాడు. ఆచమనము చేసిన నీరు తప్ప మరో నీరు తాగద్దు, మీరు పాలు తాగద్దు, కాఫీ తాగద్దు అంటే అలా మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా ఉండగలిగే వాళ్ళు సరి చేస్తాను చూస్తాను. ఎవరు ఎత్తట్లేదు అంటే ఇప్పుడు అందరం మన పార్టీయే. పొద్దున్నే లేవగానే ఆహా మాత్రం చెంబుడు కాఫీ పడకపోతే ఏ ఉపవాసం ఉంటారు ఎవరన్నా? గురువుగారు మీరు ఏం చెప్పినా చేస్తామండి, కాఫీ టీలు ఒక్కటి మాత్రం నిషేధం అనకండి అని ఒకళ్ళు. ఏదో కొంచెం పిండి తినచ్చా అండి అందు ఒక ఆవిడ. సరే పిండి తినచ్చు అంటే ఓ 4 కేజీల బియ్యం శుభ్రంగా రవ్వాడించి మళ్ళీ రవ్వ ఒకటి పిండి చేసుకోవడం అంటే పూర్వం ఇంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకునేవారు. ఇప్పుడు తెలివితేటలు పెరిగాయి. మళ్ళీ నెయ్యి పోపు పెట్టడానికి నెయ్యి తెప్పించుకొని రకరకాల పల్లీలు జీడిపప్పులు అన్నీ వేసుకొని శుభ్రంగా టాపు లేచిపోయేటటువంటి కారం ఉప్పు వేసుకొని మళ్ళీ దీనికి ఒక చట్నీ మ్యాట్నీ చూస్తూ ఈ చట్నీ వేసుకుని శుభ్రంగా దండం ప్యాట్నీ సెంటర్ దాకా నడిచిపోయినా మళ్ళీ అరగకుండా. ఈ విధంగా మానవులు ఈ కలియుగంలో ఎంతో కొంత తినకుండా ఉపవాసం ఉండలేరు. కాబట్టి కలియుగ మానవులను గుర్తుపెట్టుకుని ఆయన నోపవాసంతు కర్తవ్యం అని పద్మపురాణంలో చెప్పారు. పద్మపురాణంలో భాగవత మహిమలో కలియుగ మానవులకి సంపూర్ణ ఉపవాసం లేదట. నోపవాసంతు కర్తవ్యం, పూర్తిగా ఉపవాసం ఉండకండి, ఏదో కొంచెం తినండి, కాకపోతే మరీ ఎక్కువ తినకండి. ఓ 5 ఇడ్లీ తినే బదులుగా 12 ఇడ్లీ తినండి, అంతకంటే ఎక్కువ తినకండి. ఈ మాత్రం సాంబారు పోసుకునే బదులుగా కొంచెం చట్నీతో తినండి అని కొంచెం నియమాలు తగ్గించి పెట్టారు తప్ప అస్సలు పూర్తిగా కృతయుగ ధర్మం పాటిస్తే ఇప్పుడు ఈ కలియుగంలో ఉండలేము. అందుకని యుగధర్మములు వేరు. ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ధర్మములు పెద్దల యొక్క ప్రవర్తన బట్టి తెలుసుకో. ఇంకా అమ్మని ఎలా ఆరాధిస్తే ఈ నరకం నుంచి విముక్తి పొందుతామో చెప్పు. పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు, అమావాస్య వరకు అమ్మకి ఎలా పూజ చేయాలో ఇప్పుడు చెప్పేశారు. ప్రతిపత్తి మాసాద్య దేవీం ఆజ్యేన పూజయేత్తు. పాడ్యమి అది శుక్లపక్షమైనా కృష్ణపక్షమైనా పాడ్యమి నాడు పొద్దునే స్నానం చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కొంచెం ఆవు నెయ్యి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఈ ఆవు నెయ్యి దానం ఇస్తే వాడికి ఎప్పుడు రోగం రాదు, నరకానికి పోడు. అమ్మవారిని ఇలా పాడ్యమి నాడు ఉపాసించినటువంటి వాడు నరకముఖం చూడడు. పాడ్యమి నాడు ఏం చేయాలని చెప్పారు అమ్మవారి ఉపాసనకి? సరే విగ్రహం పెట్టుకుని యథాప్రకారంగా పూలతో పూజించడం అదంతా ఎన్నోసార్లు చెప్పాడు. అందుకని ఇప్పుడు చెప్పడంలా, తృతీయ స్కంధంలో నిత్య పూజా విధానం చెప్పారు. ఇప్పుడు కేవలం నైవేద్యాది విధానమే చెబుతున్నాడు ఆయన. ఆవు నెయ్యితో దీపం వెలిగించుట, ఆవు నెయ్యి అమ్మకి నివేదించుట, ఆవు నెయ్యి తర్వాత దానము చేయుట, ఇలా చెయ్యాలి పాడ్యమి నాడు. ఇంకా 3వది, తృతీయ దివసే దేవ్యై దుగ్ధం పూజన కర్మణి క్షీరం దత్వా ద్విజాగ్ర్యాయ సర్వ దుఃఖాతిగో భవేత్. 3వ రోజున అంటే తృతీయ, అదే తెలుగులో తదియ. తదియ నాడు ఆవు పాలతో అమ్మని అభిషేకించు, ఆవు పాలే నైవేద్యం పెట్టు, దీనిని దానం చెయ్యి ఆవు పాలు. అలా దానం చేస్తే దుఃఖముల నుంచి విముక్తి పొందుతాడు. ఎంతో కొంత ఏడుపు లేకుండా ఎవడుంటాడండి? రోజు ఏదో బాధ ఉంటుందండి ప్రతివాడికి. అంతో ఎంతో దుఃఖం లేకుండా ఉండదు. డబ్బు ఉంటే ఓ బాధ, లేకపోతే ఓ బాధ. ఆరోగ్యం ఉంటే ఓ బాధ, లేకపోతే ఓ బాధ. తిండి ఎక్కువైతే బాధ, లేకపోతే బాధ. పూర్తిగా సంతోషముగా ఉన్నవాడు ఎవడన్నా కనపడతాడంటే ఎప్పుడో కానీ కనపడటం లేదు. ప్రతి వ్యక్తికి ఏదో కష్టమే. శీత కష్టాలు శీతవి, పీత కష్టాలు పీతవి. ఆయనకి ఏంటంటే హాయిగా నెలకి టెన్షన్గా నెలకి 40,000 పింఛను పుచ్చుకుంటాడంటే ఆయన ఏమైనా సంతోషిస్తున్నాడేమో అనుకున్నాను. ఒక ఆయనకి 40,000 పింఛను. ఏమండి సంతోషంగా ఉన్నారంటే ఏం సంతోషం అండి, ఇంకొక 2 నెలల సర్వీస్ అయ్యి ఉంటే ఇంకో 10,000 పింఛను వచ్చేదండి అన్నాడు. ఇక్కడ ఇంకేం సంతోషం? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఈ దుఃఖములు తొలగి ఆనందం కలగాలంటే తృతీయ నాడు అమ్మని ఆవు పాలతో అభిషేకించి ఆవు పాలు నివేదన చేసి దీన్ని దానం చేస్తే అన్ని దుఃఖముల నుంచి విముక్తి పొందుతాడు. చతుర్థ్యాం పూజనే పూప దేయ దేవ్యై ద్విజాయ చ అపూపాః ఏవ దాతవ్యాః న విఘ్నోః అభిభూయతే. కొంతమందికి ఏ పని మొదలు పెట్టినా అందులో విఘ్నమే. ఇల్లు మొదలెట్టాడు, ఆ ఇల్లు అవ్వదు. స్లాబ్ వేశాడు, అవ్వదు. ఏ మున్సిపాలిటీ వాడు వచ్చి గందరగోళం చేస్తే ఇంకేం స్లాబ్ అవుతుంది? ఒక ఆయన ప్యాంటు షర్టు కుట్టించుకోవడానికి ఇప్పటికి 1 ఏడాది క్రితం గుడ్డ కొనుక్కున్నాడు, ఈ ప్యాంటు షర్టు కుట్టించుకోలేపాడు కర్మ. కొంతమంది లాల్చీ కుట్టించుకునే లోపు బాల్చీదని వేస్తారు. ఇలా ఏమిటో తెలియదు కానీ కొన్ని జాతకములు ఏ పని మొదలు పెట్టినా అవని జాతకాలు, వాళ్ళకి పని అవ్వదు. దానికి విఘ్న జాతకం అని పేరు అన్నమాట. 4వ తారీఖున అంటే చతుర్థి నాడు, పంచాంగం ప్రకారం చతుర్థి నాడు ప్రొద్దుటే లేచి అపూపములు తయారు చేయించండి. అపూపము అంటే అప్పాలు. సొజ్జప్పాలైనా పర్వాలేదు, బొజ్జప్పాలైనా పర్వాలేదు, ఏదో ఒకటి మొత్తం మీద చలివిడి కింద తయారు చేసి ఆ చలివిడితో తయారు చేసి అప్పాలైనా పర్వాలేదు. లేదా ఈ మధ్యన బొంబాయి రవ్వ వస్తుంది కదా, బొంబాయి రవ్వతో సత్యనారాయణ ప్రసాదం చేసి అందులో పంచదారవి కలిపి జీడిపప్పులు కలిపి వాటిని అలా తయారు చేసి నేతిలో వేయించుకుని ఈ అప్పాలు ఆంజనేయ స్వామి వారికి శనివారం నాడు నైవేద్యం పెట్టి తింటే ఆహాహా స్వర్గంలో ఉన్నట్టు అనిపించదు. ఇలాంటి అప్పాలు తయారు చేసి వీటిని అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పాలతో అలా అభిషేకం చేసి ఈ అప్పాలు ఎవరికైనా ఒక మంచి పండితుడికి దానం చేస్తే ఇంకా వాడికి పొరపాటున కూడా విఘ్నం ఉండదట. నా విఘ్నై అభిభూయతే, ఇక వాడు ఎప్పుడు విఘ్నములు అనుభవించడు. ఇక పంచమి నాడు మంచి అరటిపళ్ళు తెప్పించండి, పొడుగ్గా బలంగా అందంగా ఉండే అరటిపళ్ళు తెప్పించండి. గురువుగారి కోసం ఇంత పళ్ళు తెస్తారే, కొంతమంది ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. నా బొట్టన వేలు, చిటికిన వేలు, మధ్యలో వేలు అంత ఉంటాయి అనమాట అరటిపళ్ళు. ఏరి కోరి తీసుకొచ్చి గురువుగారి కోసం తెచ్చామండి అన్నాం పైగా. ఇలాంటి అరటిపళ్ళు కాకుండా కాస్త మంచి అరటిపళ్ళు, పెద్ద అరటిపళ్ళు, చక్కెర కేడి అరటిపళ్ళు లాంటివి తీసుకొచ్చి ఇవి అమ్మకి నైవేద్యం పెట్టి కొన్ని అరటిపళ్ళు అలాగా అభిషేకంగా పోయండి. ఈ పళ్ళు ఎవరికైనా ఒక పండితుడికి దానం చేయండి. చేస్తే మేధావాన్ పురుషోభవేత్, ఇలా దానం చేసిన వాడు అరటిపళ్ళతో అభిషేకించిన వాడు పరమ పండితుడు అవుతాడు. మంచి తెలివితేటలు వస్తాయి వాడికి. మీ పిల్లలకి చదువు రాకపోతే ఆడపిల్లలకైనా ఒక పిల్లలకైనా ఈ పని చేయించండి. పంచమి పంచమికి కొన్ని అరటిపళ్ళు తెప్పించండి, ఒకటో రెండో కనీసం, ఎంతో కొంతమంది శక్తిని బట్టి. అరటిపళ్ళు అమ్మ నెత్తి మీద వేయటం, ఓ పండు నైవేద్యం పెట్టడం, వీటిని పురోహితుల వారికి దానం చేసేయండి. శుభ్రంగా పట్టుకొచ్చి మన శారదా పరమేశ్వరి దేవస్థానంలో ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళంతా గొప్ప గొప్ప అర్చకులు, మంచి పండితులు, సంస్కారవంతులు, మహాత్ములు, వీళ్ళకి దానం ఇచ్చేయండి. పుణ్యం డబ్బుతో ఏదో ఎంతో కొంత దక్షిణ, మరీ బొత్తిగా దక్షిణ లేకుండా ఇవ్వకుండా ఇస్తే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి. పిల్లలకే కాదు మనకు కూడా, పెద్దవాళ్ళకు కూడా తెలివితేటలు పెరుగుతాయి. షష్ఠీ తిథౌ మధుప్రోక్తం దేవీ పూజన కర్మణి బ్రాహ్మణాయ చ దాతవ్యం మధుకాంతిర్యతో భవేత్. షష్ఠి నాడు తేనె తెచ్చుకోండి. తేనెతో అమ్మను అభిషేకించి అమ్మకి తేనె నైవేద్యం పెట్టి ఈ తేనె ఒక విప్రుడికి దానం చేస్తే మనిషి చర్మ వ్యాధుల నుంచి విముక్తి పొందుతాడు. ఈ దురదలు, గందరగోళాలు, మచ్చలు బయటకు వచ్చి కాంతివంతమైన వ్యక్తి అవుతాడు. వాడి శరీరం ఉంటుంది, నాలా ధగధగలాడిపోతాడు, అందంగా తయారైపోతాడు వాడు. కాబట్టి మధువుతో తేనెతోటి, మధు అంటే మధ్యానికి వాడుతున్నారు కానీ మధు అంటే తేనె, తేనెతో అభిషేకించి తేనె నివేదించి ఆ తేనె దానం చేస్తే కాంతివంత శరీరం అవుతుంది, చర్మ వ్యాధులు తొలగుతాయి. సప్తమ్యాం గుడ నైవేద్యం దేవ్యై దత్వా ద్విజాయ చ గుడం దత్వా శోకహీనో జాయతే ద్విజ సప్తమ. ఇంకా సప్తమి నాడు బెల్లం తీసుకొచ్చి బెల్లం కొంచెం తరిగేసి దానితో అమ్మవారిని అభిషేకించండి, ఇంత బెల్లం ఒక్క నైవేద్యం పెట్టండి, ఈ బెల్లమును దానం చేయండి. ఇలా చేస్తే శోకహీనుడు అవుతాడు. ఏడుపులు ఉండేవాడికి, అన్నిటికీ ఏడుపు అనమాట. పక్కవాడు కొంప కట్టుకున్నాడు, అయి వాళ్ళకి పెళ్ళైపోయిందో, ఈ ఏడుపులు ఎందుకు? మానవ జీవితం ఉన్నాక ఏదో రకంగా ఏడుపు ఉంటాయండి. ఏడుపు లేకుండా ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ ఈ శోకహీనత్వం కావాలంటే, ఏడుపు నుంచి బయటపడాలంటే గుణంతో అమ్మని పూజించి దానం చెయ్యాలి. నారికేళ మథాష్టమ్యాం దివ్యై నైవేద్యమర్పయేత్ బ్రాహ్మణాయ ప్రదాతవ్యం తాపహీనో భవేన్నరః. ఇంకా అష్టమి నాడు కొబ్బరికాయలు తెచ్చుకొచ్చి మెల్లిగా అమ్మవారి శరీరం మీద కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఆ కొబ్బరి ముక్కలతో అభిషేకించండి. కొబ్బరికాయ అంటే మళ్ళీ కొబ్బరికాయ డామని అమ్మ మీద వారేయడం కదా. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలతో అభిషేకించి ఒక కాయనే కాయపడంగా నైవేద్యం పెట్టి కొట్టని కాయ నైవేద్యం పెట్టాలట. ఈ కొట్టకుండా ఉన్న కొబ్బరికాయ ఈ ముక్కలు ఓ విప్రుడికి దానం చేసుకుంటే వాడికి తాపాలు తొలగిపోతాయి, శరీరానికి సంబంధించిన ఉష్ణములు తొలగిపోతాయి, జ్వరం వంటి రోగాలు పోతాయి. దీంతోపాటు ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికమనే తాపత్రయాలు తొలగుతాయి. నవమ్యాం లాజమంబాయై చార్పయత్వా ద్విజాయ చ దత్వా సుఖాధికో భూయాత్ ఇహ లోకే పరత్ర చ. నవమి నాడు పేలాలు తెచ్చుకోండి. లాజలు అంటే పేలాలు. పేలాలు తెచ్చి పేలాలతో అమ్మని అభిషేకించి పేలాలే అమ్మకి నైవేద్యం పెట్టి వీటిని దానం చేస్తే సకల సుఖాలు అనుభవిస్తాడట. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి వాడికి అన్ని సుఖాలు వస్తాయి అన్నమాట. వేళకి భోజనం వస్తుంది, వేళకి మంచం మీద పడుకోవచ్చు, ఏ ప్రయాణం చేసినా ప్రయాణంలో రైల్వే టిక్కెట్లు బెర్తులు కన్ఫర్మ్డ్ అయిపోతాయి, ఫ్లైట్ టిక్కెట్లు టైట్గా ఉన్నా దొరుకుతాయి. ఇంకా అంతెందుకు అది ఇది అనడానికి లేకుండా సకల సుఖాలు పొందుతాడు. సర్వసుఖముల కోసం పేలాలతోటి అమ్మని అభిషేకించి దానం చెయ్యండి.